ఆరోగ్యము ఏమండి, ఒక పరమాత్మ అన్నిటికీ నువ్వు ఉన్నావయ్యా అంటూ రోడ్డు మీద పోతున్నావు అనుకోండి, ఇలా ఓ కష్టపడగానే దేవుడా నువ్వు లేవయ్యా ఉంటే అని దేవుడి మీద నమ్మకం పోవడం, దేవాలయం మీద నమ్మకం పోవడం, సాధన మీద నమ్మకం పోవడం, పెద్దవాళ్ళు చెప్పిన వాక్యం మీద నమ్మకం పోవడం, గట్టిగా నమ్మకపోవడం. టీచర్ చెప్పారు గట్టిగా చదవయా అదే వస్తుంది, 5 సార్లు చదవడం రాలేదు, ఆ టీచర్ ఏదో పెద్ద ఫూల్లో ఉన్నాడు అలాగే అంటాడు మనకు రాదు అని అస్థిరంలో వెళ్ళిపోవడం. ఈ విధంగా స్థైర్యం అంటే స్థిరమైన బుద్ధి, స్థిరమైన బుద్ధి ఉంటే అది జ్ఞానం, స్థిరమైన బుద్ధి లేకపోతే అది అజ్ఞానం. చూడండి, స్థైర్యం ఆత్మ వినిగ్రహ, ఇంద్రియముల మీద కంట్రోల్ అండి. యాక్చువల్లీ కన్నులారా చూడండి అంటే చూడాలి, లేకపోతే మానేయాలి, వాటి మీద వాటి నిగ్రహం ఉండాలి. అంతేగాని కన్నులు చూస్తుంటే అలా, ఇప్పుడు చూడండి టీవీ సీరియల్స్ వస్తూ ఉంటాయి, ఒక సీరియలు అయిపోయింది, ఏ చదువుకోవడం నాయన, ఈ సీరియల్ కూడా చూసిన తర్వాత మళ్ళీ అది చూస్తాడు, మళ్ళీ ఇంకోటి విడివిడి అర్థం ఉండదు, 5 నుంచో 4 నుంచో ఓ సీరియల్ కొడుతూ ఉంటాడు రాత్రి 12 దాకా చూసి ఛీ అనుకుని పడుకుంటాడు. అంటే మనకేమైపోయింది, మనకి కంట్రోల్ లేకపోయింది. స్వామి అంటున్నారు నిగ్రహ, కొంతమంది చూడండి ప్యాకాడికి వెళ్తారు చిచి వెళ్ళకూడదు అనుకుంటారు, అంత టైం వేస్ట్, సరే వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఆ ప్యాకెట్ అంతా ఆడిన తర్వాత ఈయన దగ్గర నుంచి 50 రూపాయలు పోతుంది, 1000 రూపాయలు వస్తుంది, ఒక రోజంతా వేస్ట్, చివరికి ఈయన 50 రూపాయలు ఆయనకి వెళ్తుంది అంతే, అంతకుమించి చేసేది ఏముండదు, ప్యాకెట్ అంతవరకే కదా, అంతా అయిన తర్వాత అనుకుంటాడు అరే చిచ్చి టైం అంతా పిల్లల కోసం స్పెండ్ చేయకుండా, ఏదైనా ఉపయోగించే కుటుంబానికి ఉపయోగించే పని చేయకుండా ఈ విధంగా వృధా చేసుకున్నామే అని అప్పుడు బాధపడతాడు. ఎందుకని, అతనికి నిగ్రహం లేదు. విగ్రహం మనకు నిగ్రహం లేదు కాబట్టి మహనీయులు పరమాత్మ యొక్క విగ్రహం ప్రసాదించారు. విగ్రహం ఎందుకు, నిగ్రహం కోసం. ఇంట్లో మనం ఫోటో పెట్టుకుంటాం, ఒక శివలింగాన్ని పెట్టుకుంటాం, ఎందుకు, ఎందుకండి, ఇవన్నీ అవసరమా, నిగ్రహం కోసం అవన్నీ అవసరం. మనస్సు నిగ్రహం కోసం ఉండదు, మనస్సు నిగ్రహించబడుతూ ఉంటే మనం జ్ఞానులో అవుతున్నట్టు, ఆ నిగ్రహం పోతూ ఉంటే అజ్ఞానంలో ఉంటున్నట్టు. సో మనస్సు యొక్క నిగ్రహం, ఇప్పుడు స్వామి భవానీ ఉపాసన చేస్తున్నారు ఎందుకు, మనం ధ్యాన మార్గంలో మన పరస్వరూపాన్ని తెలుసుకోవచ్చు. కూర్చోండి కూర్చోండి, పరస్వరూపం అంటే ఏంటి, ఈ దేహాలకి వీటన్నిటికీ సంబంధం లేని మనస్వరూపం, వీటికన్నిటికీ సాక్షి అయి చూస్తున్న రూపం, ఈ దేహం రాకముందే ఉన్న మనస్వరూపం ఉంది అని అర్థం. లేదు కంట్రోల్ పోతుంది అంటే అజ్ఞానం పెరుగుతుంది అని. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, పుస్తకాల వల్ల వీటి వల్ల వస్తుంది, పుస్తకాలు ఉపయోగమే, కానీ అంత మాత్రానికి అది జ్ఞానం కాదు. బట్టి పెట్టగలిగిన ఉపన్యాసం చెప్పగలిగిన మాత్రాన జ్ఞానం కాదు, ఈ ఇంద్రియాల మీద కంట్రోల్ పెరుగుతోంది జ్ఞానం. ఒక ఆయన చెప్పలేడు కానీ మనం అనుకున్నటువంటి ఈ లక్షణాలు డెవలప్ చేసుకున్నారు, ఆయన నాకన్నా జ్ఞాని, నా దగ్గర సమాచారం ఉండొచ్చు కానీ అతనికి ప్రాక్టికల్ కంట్రోల్ ఉంది. స్వామి దృష్టిలో మాత్రం ఈ ఎవరైతే ఇంద్రియ నిగ్రహం ఎక్కువ ఉన్నదో వారు జ్ఞానం, ఆ నిగ్రహం తగ్గుతున్న కొద్దీ అజ్ఞానం. అందుకేగా శాస్త్రాలు మనకు సాధనలు, కార్తీక స్నానాలు, ఉపాసనలు, భవానీ ఉపాసనలు, ఇవన్నీ ఎందుకు పెట్టారు, మన నిగ్రహం పెరగడానికి. ఆ ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అభివృద్ధి పొందితే అది జ్ఞానం. అలాగే ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియములకు కనబడుతూ ఉంటాయండి, ప్రియమైనవి కనబడుతుంటాయి. ఉపనిషత్తు చెప్పింది ఒక చోట, శ్రేయాణం ప్రేయాణం అని, ఇంద్రియములకు ప్రియమైనవి కనిపిస్తాయి, ప్రియంగా ఉంటుంది, కానీ వాటి వెంట పడ్డామా సర్వనాశనమే, జన్మ వేస్ట్. అందుచేత ఈ ఇంద్రియలకు కనపడే విషయాల పట్ల ఎలా ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, 100 దగ్గర 100 రూపాయలు ఉంది, వ్యాపారం చేసాం 1000 రూపాయలు వచ్చింది, అరే ఈ 1000ని 50000 ఎలా చేయాలి, 50000 అయింది 1,00,000 ఎలా చేయాలి, ఇక వెళ్ళిపోతుందే కానీ వీటి మీద ఈ ధ్యాస వెనక్కి రాదు, సంపాదించిన కొద్దీ ఇంకా పిచ్చెక్కుతుంది ఆ ప్రపంచం, అది అంత ఏది, ఎందుకని వాటి పట్ల మనకు రాగం డెవలప్ అయింది కాబట్టి, అటాచ్మెంట్. ఇంద్రియ విషయముల పట్ల, ఇంద్రియ అర్థముల పట్ల విరాగి అయి ఉండాలి, విరాగం ఉంటే అతని జ్ఞానం. రామచంద్రమూర్తిని కైకేయీదేవి, నాయన నువ్వు అరణ్యానికి వెళ్ళాలి ఇది తండ్రి ఆజ్ఞ, ప్లీజ్ డ్రెస్ మార్చేయటం 12 నువ్వు అరణ్యవాసం చేయాలి 14 ఏళ్ళు. అమ్మ అలాగా, మరి నాన్నగారు, నాన్నగారు చెప్పలేకపోతున్నారు నాన్న, ఇది నాన్నగారు నాకు ఇచ్చిన వరం, సో నేను ఆయన్ని వరంగా కోరాను, నువ్వేమో అరణ్యవాసానికి వెళ్ళాలి, భరతుడికేమో పట్టాభిషేకం జరగాలి. ఓహో అమ్మ చాలా బాగుంది, ఆ నాన్న అనుజ్ఞ, నాన్న ఇచ్చిన వరాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే నేనేం కొడుకుని? ఎస్, తెల్లారి పట్టాభిషేకం జరగబోతూ ఉంటే స్వామి బయటకు వచ్చారు, లక్ష్మణుడు ఎదురొచ్చారు. ఏమండి మీ రేపు పొద్దున పట్టాభిషేకం అమ్మవారు ఆపుతున్నారట కైకేయి అమ్మవారు, ఇదిగో కత్తి తెచ్చా, అందరిని లేపేస్తా అని ఆవేశంగా వస్తున్నారు. వెంటనే రామచంద్రమూర్తి, అసలు కారణం ఎవరయ్యా? అమ్మ కారణం కాదు, ఎవడు మనకు దేహం ఇచ్చాడో వాడు మన దేహాలని మరొక పర్పస్ కోసం ఉపయోగించుకుంటున్నారు ఈశ్వరుడు. ఇది ఈశ్వర సంకల్పం, మనకు ఎదురకుండా కల్పడేది నిమిత్త కారణం. ఉపాదాన కారణం మరొకటి ఉంది. నీకు నాకు దేహాలు ఇచ్చిన వాళ్ళు ఏదో వారి సృష్టి కోసం వారు ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు, వారిది కానీ తప్పు వీరిది కాదయ్యా అని ఆ క్షణం. ఈ రాజ్యాలు ఇవన్నీ పరమాత్మ యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటాయి, అవి మనవి ఏనాడు కావు. వీటిని బాధ్యతే కానీ ఇది బరువే కానీ నిజమైన సుఖం కాదయ్యా, ఈశ్వర సంకల్పమే నెరవేరుగాక. కాబట్టి మనం బయలుదేరదాం, నువ్వు వస్తే రాలేదు బయలుదేరుతా. క్షణంలో రాజ్యాన్ని వదిలేశారు. అయి మహనీయులకు ఎప్పుడైనా సరే ఇంద్రియార్థంలో పట్ల ఏ క్షణమైనా వదిలేయగలిగేటువంటి లెవెల్లో ఉంటారండి వాళ్ళు. ఇంద్రియ అర్థేషు వైరాగ్యం జ్ఞానం అన్నమాట. అలా వైరాగ్యం కాకుండా అటాచ్మెంట్ ఉంటే, రాగం ఉంటే అజ్ఞానం అన్నమాట. నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు, నాకు ఏదో ఏదో చేయాలి, నా పదవి, నా పేరు ప్రతిష్టలు, ఇది అజ్ఞానం వల్ల వస్తుంది. ఇవన్నీ నావి కావు, పరమాత్మవి, ఈయన 60, 70, 80 ఏళ్ళ గురించి, వీటి గురించి, ఇవి వీటికి నేను సంబంధించిన వాడిని కాదు, ఇవి నాకు సంబంధించినవి కావు అన్న భావనతో వాటిలో రాగం లేకపోతే దాన్ని ఏమంటారు, జ్ఞానం పెరుగుతున్నట్లు. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవ చ, అహంకారం లేకపోవటం. నేను అంతటి వాడిని, నా సంగతి మీకేం తెలుసు, అందరిలో నేను ఒక ప్రత్యేకమైన వాడిని, ఒక స్పెషాలిటీ, నాకున్న స్పెషాలిటీ ఎవరికి, ఇలా భావన వస్తే అది అజ్ఞానం. అయ్యా అందరిలో పరమాత్మ వేం చేసి ఉన్నారు, ఆయన నా ఉపాసన వస్తువు అనేటువంటి ఒక అనుకో ఉంటే, అహం అంటే నాది, అహం అంటే నాది, పరమాత్మ నీది అనుకుంటే అనహం. అనహంకారం, నాకు చెందిన భార్య, పిల్లలు, సందర్భాలు, కష్టాలు, సుఖాలు అన్నీ నీవయ్యా అని అనుకుంటే అనహంకారం. అనహంకారం జ్ఞానం. అహంకారం, అహంకారం ఉంటే సామాన్యంగా ప్రపంచంలో గొప్ప అహంకారం ఉందండి అనుకుంటా, అది అజ్ఞానం. స్వామి దృష్టిలో అది అజ్ఞానం. నాకు తెలిసిన విషయాలు మీకు తెలుసా అండి అని అన్నాం అనుకోండి, స్వామి దృష్టిలో ఏంటి? అజ్ఞానం. అయ్యా నేను ఉపాసించిన పరమాత్మ ఈ రూపంలో ఉన్నారు కదా అన్న భావన ఉంటే జ్ఞానం. చూడండి, ఆయన దృష్టిలో జ్ఞానం అవ్వాలి, కానీ ఎవరో మనం అనుకునే దృష్టిలో జ్ఞానం అయితే ఏం ప్రయోజనం? ఎన్నాళ్ళు ఉంటుంది జ్ఞానం? ఆసక్తి, దేని పట్ల సక్తత లేకపోవటం, అది ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, మనకు బెంగ పట్టం, ఆ బెంగ వస్తువుల పట్ల, విషయముల పట్ల, సందర్భముల పట్ల సక్తత ఉంటే దానిని అజ్ఞానం. సక్తత లేకపోతే, అటాచ్మెంట్ లేకపోతే జ్ఞానం పెరుగుతున్నట్టు అనమాట. ఆనాభిష్వంగ పుత్రధార గృహాదిషు, గృహ ఆదిషు పుత్రులు, ఏమండి పిల్లలు మనవాళ్ళు అనుకుంటాం, మనవాళ్ళ స్వామి యొక్క బిడ్డలు. ఏదో అంటారు చూడండి, పిల్లల్ని కంటాం కానీ రాతలను కనలేమో అని. పిల్లలు మనవాళ్ళు అనే ఒక వాత్సల్యం ఉంది చూడండి, అది ప్రకృతి మనలో కల్పించి ఈ సృష్టిని నడుపుతోంది, కానీ ఆ వాత్సల్యం మంది కాదు, పిల్లలు మనవాళ్ళు కాదు. పిల్లలు మనవాళ్ళైతే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఎక్కడికో అత్తారింటికి వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి, ఏటో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మనకు లేరే లేరే, వాళ్ళు రా, వాళ్ళు మనకేదో చేయలేదే చేయలేదే అనే ఇది చూడండి. వీటిని ఇవన్నీ నాకు సంబంధించినవే, నాదే అని అభిష్వంగ అంటే కౌగులించుకోవడం, అనభిష్వంగ అంటే నావి అని అనిపించకపోవడం. నావి కాదయా, పరమాత్మ నీవయ్యా. అన పుత్ర దార భార్యాభర్తల సంబంధం, ఈ పుత్రులు, తండ్రి, కొడుకులు, ఇవన్నీ గృహములు, ఇవన్నీ ఇప్పుడు ఆ గృహం అక్కడే ఉంటుంది, కానీ నేను లేచిపోతాను, నాది ఎలా అవుతుంది? నాదైతే నా వెంట రావాలిగా, ఇంకోటి ఎవడో వచ్చి ఇది నా ఇల్లు అంటాడు, ఆయన కొన్నాళ్ళు నాదంటాడు, ఆయన లేచిపోతాడు, ఇంకోటెవడో వస్తాడు, ఇంకో తరాలు తరాలు, ఓ బిల్డింగ్లు అక్కడే ఉంటాయి, కట్టిన వాళ్ళు నాది నాది అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళిపోతుంటారు. కారులో వెళ్తూ ఉంటాం అనుకోండి, నాది నాది అనుకుంటున్నాం, కారు వెళ్ళిపోతుంది, ఇంకేం నాది. ఈ ప్రపంచంలో విషయాలు కూడా ఈ విధంగా వీటిని నావి నావి అని అభిష్వంగం కౌగులించుకుంటే అది అజ్ఞానమయ్యా, అనాభిష్వంగము వాటిని కౌగులించుకోకపోతే స్వామి ఇవన్నీ నీవయ్యా. ఎందుకంటే ఇవన్నీ మనకు మన జీవితం కోసం ఇవ్వబడ్డాయి కానివ్వండి, మన జ్ఞానాన్ని వీటిలో పోగొట్టుకోవటానికి కాదండి. తద్వారా పరమేశ్వరుడు రెంట్ పే చేస్తున్నాం అన్నమాట. మానవ జన్మ వచ్చినందుకు భార్య బిడ్డలు వాళ్ళ పట్ల వాత్సల్యం, ఇది మనం ఇస్తున్న అద్య, ఇది మనం జీవించకపోతే తప్పు. దేహం ఇచ్చినవాడు ఊరుకోడు, అందుకని చేస్తాం. ఇది అద్దె ఉన్నవాడు అద్దె కట్టకపోతే ఊరుకుంటాడా? ఈ ప్రపంచంలో ఏ ధర్మాలు చేయాలో, ఉద్యోగ ధర్మాలు, ఇంటి సంబంధించిన ధర్మాలు, విద్యుక్త ధర్మాలు, ఇట్లా ఇవన్నీ ఏమిటివి? మనం ఒక రెంట్ పే చేస్తున్నాం అన్నమాట అంతవరకే. అంతేగాని అవి మనకివి కావు. అద్దె ఇల్లు మంది కానట్టుగానే ఈ పిల్లలు, భార్య ఇవన్నీ మనవి కావు, స్వామివి, మావి మావి అనుకుని మనం అజ్ఞానంలో పడుతున్నాం. అది అజ్ఞానం అన్నారు. స్వామి ఇవన్నీ నీకు సంబంధించినవయ్యా అని అనుకుంటే అది జ్ఞానం. నిత్యంత సమచిత్తత్వం ఇష్ట అనిష్ట ఉపపత్తిషు, ఇష్ట అయిష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇష్టమైన విషయాలు ఉంటాయి, అయిష్టమైన విషయాలు ఉంటాయి. ఇష్టమైన విషయాలు వస్తేనేమో ఆ చిత్తం ఏమో ఎగురుతూ ఉంటుంది, కోతి ఎగిరినట్టుగా. అయిష్టం అయినటువంటి సందర్భాలు వచ్చినప్పుడేమో మూలబడిపోతుంటుంది. ఈ ఉభయ సందర్భాల్లో ఇష్ట అనిష్ట ఉపపత్తిషు సమచిత్తత్వం నిత్యంచ, ఎల్లప్పుడూ ఒక సమచిత్తాన్ని, ఒక బ్యాలెన్స్డ్ మైండ్ కలిగి ఉండటం జ్ఞానం. ఇంబ్యాలెన్స్డ్ మైండ్ కలిగి ఉండటం అజ్ఞానం. మయిచ అనన్యయోగేనా భక్తి అవ్యభిచారిణి, ఆ పరమాత్మ పట్ల అవ్యభిచారమైనటువంటి, డిస్ట్రాక్ట్ నాన్ డిస్ట్రాక్టెడ్, వ్యభిచారం అంటే ఏంటి? ఆ వస్తువు నుంచి డీవియేట్ అవ్వడం. అవ్యభిచారం అంటే అక్కడి నుంచి డీవియేట్ కాకపోవడం. ఛాస పరమాత్మ వైపు డీవియేట్ కానటువంటి భక్తి కలిగి ఉండటం జ్ఞానం. ఆ భక్తి ఏకాగ్రత లేకపోవడం అజ్ఞానం. వివిక్త దేశ సేవిత్వం, భగవంతుడిని రహస్యంగా ఒంటరిగా ఉపాసించడం. నేను ఉపాసిస్తున్నానని ఊళ్ళో అందరికీ తెలియక్కల. భగవంతుని ఉపాసన అనేది ఆ పరమశివుడికి నాకు ఉన్న సంబంధం. అంతేగాని ఊళ్ళో వాళ్ళకి నాకు ఉన్న సంబంధం కాదు. ఇంకోళ్ళు నా గురించి భక్తుడు అనుకోవాల్సిన అవసరం లేదు. భక్తుడిని కావాలి కానీ భక్తుడు అని అనుకోవాలా? అనుకోవాల్సిన అవసరం లేదు. వివిక్తం అంటే పర్సనల్లీ, ఐసోలేటెడ్, సీక్రెట్లీ పరమాత్మని ఉపాసించడం. వివిక్త దేశ సేవిత్వం. అరతేర్ జన సంసది, 10 మంది లౌకిక వ్యవహారాలు మాట్లాడుకుంటుంటే వాటిలోకి వెళ్ళాలి అని అనిపించకపోవటం. వాళ్ళంటాళ్ళు వీడింటాళ్ళు అని 10 మంది 10 వ్యవహారాలు, లోక వ్యవహారాలు మాట్లాడుకుంటుంటే ఆ రతి జన సంసది, గ్రూప్ పాలిటిక్స్లోకి దానిలో రతించాలి అనేది లేకపోవటం. అరతి అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, ఎల్లప్పుడూ ఆ పరమాత్మ అధ్యాత్మ జ్ఞానం, పెద్దలు ఏది చెప్పారో ఆ అధ్యాత్మ సంబంధించినటువంటి జ్ఞానాన్ని భగవద్గీత నోటికి వచ్చి దాని గురించే ఎప్పుడూ నిత్యమైనటువంటి భావన కలిగి ఉండటం. సర్వము పరమాత్మ రూపాలు అని చెప్పారు, దాని ప్రయత్నంలో ఉండటం. ఈ విధమైనటువంటి అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, ఎప్పుడూ అధ్యాత్మ శాస్త్ర విషయాలు, భారతదేశంలో అధ్యాత్మ శాస్త్రం ఉందండి. ఆ శాస్త్రం ఏం చెప్పింది? రోజు 1 గంట సేపు దాని మీద ఒక ఉపనిషత్తులు ఏం చెప్పింది, ఇంకొక యోగ వాసిష్టం ఏం చెప్పింది, ఇలా ఇటువంటి సమాచారాన్ని ఎల్లప్పుడూ ఛాస దాని మీద కలిగి ఉండటం. మనకేమో అవన్నీ ముసలాడైన తర్వాత చూద్దాం అనుకుంటాం, ఆయనేమో నువ్వు అవి చూడకపోతే అజ్ఞానివిరా, అవి చూస్తే జ్ఞానివిరా అంటున్నారు. అధ్యాత్మ జ్ఞాన, వాటి సంబంధించిన శాస్త్రాలు నిత్యత్వం ఎల్లప్పుడూ. తత్వజ్ఞానార్థ దర్శనం, తత్వజ్ఞాన అర్థం. తత్వం అంటే నీవు అది ఏ అని తత్వశాస్త్రం చెప్తోంది, గురువు చెప్తున్నారు. ఎందుకని అన్నారు అని దాని అర్థాన్ని దర్శనం చేయటం. ఈ ప్రపంచంగా కనబడేది పరమాత్మ రూపమే అని అన్నారే, ఇవన్నీ పరమాత్మ రూపాలే, పరమాత్మయే ఎన్ని రూపాలుగా ఉన్నారు అని అన్నారే, ఎందుకని అన్నారు అని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకోవడం. ఇది ఏతత్ జ్ఞానం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 26 లక్షణాలు చెప్పారండి. ఇవి పెరుగుతూ ఉంటే జ్ఞానం. అజ్ఞానం యతతో అన్యథ, మిగతాదంతా అజ్ఞానమయ్యా. ది ఆపోజిట్ అన్యథ, దీనికి మనం చెప్పుకున్న లక్షణాలకు ఆపోజిట్ అజ్ఞానం. మనం చెప్పుకున్న 26 లక్షణాలు జ్ఞానం. ఇవి డెవలప్ చేస్తే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? పరతత్వాన్ని తెలుసుకోవడానికి, పరమాత్మను చేరటానికి మార్గం, పరమాత్మను తత్వం ఏమిటో అర్థం చేసుకోవడానికి మార్గమైనది జ్ఞానం. అలా కాకుండా దూరం చేసేది అజ్ఞానం. వెరీ సింపుల్. ఈ విధంగా మనకు జ్ఞానం గురించి చెప్పారండి. నాయన ఇది జ్ఞానం అంటే, ఆయన అడిగాడుగా జ్ఞానం అంటే ఏంటని. మామూలుగా జ్ఞానం అంటే ఉపనిషత్తులు చదివితే జ్ఞానం అండి, లేకపోతే బ్రహ్మసూత్రాలు చదివితే జ్ఞానం అండి, భగవద్గీత బట్టి పడితే జ్ఞానం అండి అని అంటారేమో. ఆయన అలా అలా ఈ లక్షణాలు ఎవరు డెవలప్ అవుతుంటే అది జ్ఞానం, దానికి ఆపోజిట్ అజ్ఞానం అని ఈ విధంగా మనకు జ్ఞానం గురించి ముగించారండి. ఇందాక సవికారమైనటువంటి క్షేత్రం గురించి చెప్పారు, జ్ఞానం గురించి చెప్పారు. జ్ఞానం అంటే మార్గము, పాత్ టు నో గాడ్, భగవంతుడిని తెలుసుకునే మార్గం చెప్పారు. ఇప్పుడు భగవంతుడు తెలియబడే భగవంతుని యొక్క తత్వం ఏమిటి? జ్ఞేయం. మనం ఈ చక్కగా ఈ సాధనలు డెవలప్ అయితే పరమాత్మ అంటే ఎవరు? ఒక విగ్రహమా? ఏమిటది పరమాత్మ తత్వం అంటే ఏమిటి అనేది దాన్ని ఏమంటారంటే జ్ఞేయము అంటే తెలుసుకునేది. మనం పరమాత్మతత్వం ఉపాసిస్తే ఏమి తెలుసుకుంటాం అన్నదాన్ని ఏమంటారు? జ్ఞేయము అంటారు. ఇప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, నాయన ఇప్పటిదాకా నీకు జ్ఞానం ఏమిటో చెప్పే కదా, క్షేత్రజ్ఞుడు అంటే చెప్పే కదా, క్షేత్రము అంటే చెప్పే కదా, ఇప్పుడు జ్ఞేయము, ఈ జ్ఞానము చేత తెలియబడేది ఏమిటి? జ్ఞేయం గురించి చెప్తాను. జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే. నువ్వు ఈ జ్ఞేయం గురించి తెలుసుకుంటే లాభం ఏమిటి అంటాడు అని అడుగుతామేమో. ఈ ప్రపంచంలో లాభం ఏమిటి అని అడుగుతాం కదండి, ఏం లబ్ధ్వా చ లాభం. లాభం ఏమిటంటే మామూలుగా ప్రతి జీవుడు మృత్యువుకి ఎరవుతున్నాడు. అంటే ఈ దేహం ఉంటుంది, కొనాలు ఉంటుంది, పోతుంది. పోగానే ఏమవుతుంది, ఈ సంబంధం అంతకుముందు ఉన్న సంబంధాలు సంపదలు అన్నీ గాలి కలిసిపోతాయి. అంటే మృత్యువు అనేది ఉన్నదంతా లేపేస్తుంది. ఆ మృత్యువు నిన్ను స్పృశించకుండా నీ అమృతత్వాన్ని నువ్వు ఆస్వాదించడానికి మార్గం ఏంటంటే ఆ జ్ఞేయ వస్తువు గురించి తెలుసుకోవటం. నువ్వు నేను చెప్పబోయే వస్తువు గురించి తెలుసుకున్నావా, ఆ పరమాత్మ గురించి తెలుసుకున్నావా, నీవు అమృత స్వరూపుడు అవుతావు. అంటే ఈ మృత్యువు అనే స్టేజ్ దాటిపోతావు. అన్నీ వస్తూ ఉంటాయి పోతుంటాయి, మనకు సంబంధం లేదు అన్నటువంటి జ్ఞానంతో ఆవల ఒడ్డులో ఇదంతా ఒక సాక్షిగా చూస్తూ నీ సహజ స్వరూపాన్ని ఆస్వాదిస్తావు. దేనికి చావు పుటకలు లేవు, దేహానికి చావు పుటకలు ఉన్నాయి. ఇది సందర్భస్వరూపం అంది ఈ ప్రపంచంలో. కానీ మన సహజ స్వరూపం ఉందనుకో చూడండి, దానికి చావు పుటకలు లేవు. కాబట్టి ఆ అమృతత్వాన్ని పొందుతావయ్యా, అంటే నీ సహజ స్వరూపానికి యూ విల్ రీచ్, యూ విల్ ఎంజాయ్ వాట్ ఈజ్ ఒరిజినల్లీ వాట్ యు ఆర్. దిస్ ఈజ్ ఇన్సిడెంటల్. ఈ ప్రపంచంలో కనబడేదంతా ఇన్సిడెంటల్, సందర్భ సత్యం. ఇదంతా సహజ సత్యాన్ని ఆస్వాదిస్తావు. దేన్ని మృత్యువు స్పృశించదో, ఏది అమృత స్వరూపమై ఉన్నదో అటువంటి సహజ సత్యాన్ని ఆస్వాదిస్తావయ్యా. కాబట్టి జ్ఞేయం గురించి చెప్తావు విను, దానికి జ్ఞేయము అని పెట్టారు. అంటే పరతత్వము అని అర్థం. అది అనాది, అది నీ స్వరూపమే. అయితే ఇప్పుడు ఈ జన్మ ఉంది, ఈ జన్మ కన్నా అంతకుముందో జన్మ ఉంది, అంతకుముందో జన్మ ఉంది. అసలు జన్మలే ప్రారంభం కాకముందు నీ స్వరూపం ఏమై ఉన్నదో అది. కాబట్టి అది అనాది. అంటే దానికి బిగినింగ్ లేదు. బిగినింగ్ దేహానికి ఉందండి. దేహికి ఉందా, ఈ దేహాన్ని కదిల్చేవాడికి ఉందా? అంతకుముందు ఒక దేహం, అంతకుముందు ఒక దేహం, రాబోయే దేహాలు, అన్ని దేహాలకన్నా ముందే ఉన్నాడు. కాబట్టి అతను ఏమంటాం, అనాది. అతని గురించి తెలుస్తుంది, అతను పరమాత్మ, అతను పరతత్వం, మన యొక్క పరతత్వ స్వరూపం. అనాది అనాదిమత్ ఆది స్వరూపం పరం బ్రహ్మ. దాన్ని పరబ్రహ్మము అంటారు. ఆ పరబ్రహ్మం జ్ఞేయం, జ్ఞేయ వస్తువు ఆ పరబ్రహ్మము. పరబ్రహ్మం అంటే ఏంటండి? ఇప్పుడు చూడండి, ఒక నాటకం వేస్తున్నాం. నాటకంలో మన పాత్ర ఇహ బ్రహ్మం. జగత్ అనే నాటకంలో మన పాత్ర ఇహ బ్రహ్మం. ఇటువంటి ఉపాధులు ఎన్నో చూసాం. దీనికి ఆవల యాక్టర్, ఒరిజినల్ యాక్టర్ ఉన్నాడు, అది పరబ్రహ్మం. ఇప్పుడు 10 నాటకాల్లో మీరు నటించారనుకోండి, ఒక నాటకంలో మీ పాత్రను ఏమంటారు? జీవాత్మ, ఇహ బ్రహ్మం. ఒరిజినల్గా మీరు ఏమై ఉన్నారు? ఈ నాటకంలో వారా, ఈ నాటకంలో వారా? అన్ని నాటకాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళే, కానీ అసలు నాటకంలో భాగమే కాదు, పరం ఆవల ఉన్నారు. ఈ జగత్తులనే అన్ని నాటకాలకు ఇప్పటిదాకా ఏ దేహంతో ఏ జగత్తు చూశారో వాటికన్నిటికీ ఆవల ఉన్నటువంటి మీ స్వరూపాన్ని ఏమంటారు? పరం. ఆవల. సాంస్క్రిట్లో పరం అంటే బియాండ్ ఆవల ఉన్న మీ స్వరూపాన్ని పరబ్రహ్మ అంటారు. పరబ్రహ్మ అంటే మామూలుగా శివుడనో విష్ణువనో అనుకుంటామండి. శివుడు విష్ణువు మన ఉపాసన కోసం సాధన చేస్తున్నాం. అల్టిమేట్లీ ఆ శివుడు విష్ణువు మనలోనే ఉన్నారు. ఏ రూపంగా ఉన్నారు? ఈ జన్మలకు ఆవల ఉన్న స్వరూపంగా ఉన్నారు కాబట్టి వారిని ఏమన్నాం పరబ్రహ్మ. నా సత్ తత్ నా అసత్ ఉచ్యతే. అది దీనికి ఆవల ఉన్న మన స్వరూపము ఒక దృశ్యంలో ఒక వస్తువా? ఇప్పుడు మనకు ఈ ప్రపంచం కనబడుతుందండి, అంటే చూచేవాడు కళ్ళ ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. ప్రపంచంలో ఉందా మన స్వరూపం? లేదు. అందుకని నా సత్ ప్రపంచంలో ఒక వస్తువు లాంటిది కాదు ఆ పరమాత్మ. నా అసత్ అది లేదా అంటే అసలు చూచేదంతా అదే కదా. సో నా సత్ నా అసత్ ఉచ్యతే, అది ఉన్నది అని అనరు, లేదు అని కూడా అనలేరు అని చెప్తారు దాని గురించి స్వామి. నా సత్ నా అసత్ ఉచ్యతే సర్వత పాణిపాదం తత్. మనం జ్ఞాన షట్కల్లో ఉన్నాం కదండి, కొంచెం టఫ్గానే ఉంటుంది. దీన్ని అర్థం చేసుకున్నామా మన స్వరూపమే అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట అండి. చెప్పేటప్పుడు కొంచెం కష్టంగా ఉండొచ్చు వినేటప్పుడు, కానీ మీరు గనక దీన్ని సైంటిఫిక్ బ్రెయిన్తో చూస్తూ ఉంటే నా స్వరూపం గురించే కదా స్వామి ఇలా ప్రవచనం చేస్తున్నారు అన్నప్పుడు ఏ ఆత్మ బలం వస్తుందో అది అనిర్వచనీయమండి. అందుకని మనం ప్రస్తుతానికి స్వామి పరమాత్మ తత్వాన్ని చెప్పుకుంటున్నది జాగ్రత్తగా వినాలి. సర్వత పాణి పాదం తత్. ఆ పరబ్రహ్మము పరమాత్మ తత్వం ఎటువంటిదంటే, ఇవి మీ కాళ్ళు కదండి, అవి ఆయన కాళ్ళు, ఇది ఈయన కాళ్ళు, తమ్ముడు కాళ్ళు, ఇవి నా కాళ్ళు అని అనుకుంటున్నాం. ఈ అన్ని కాళ్ళు ఎవరివో ఆయన పరమాత్మ. సర్వత పాణి అంటే చేతులు, చేతలు. పాణి పాదం అంటే కాళ్ళు, నడకలు, బిహేవియర్స్. అన్ని చేతులు, అన్ని చేతలు, అన్ని కాళ్ళు, అన్ని నడకలు ఆ పరమాత్మ వినయ. ఇవన్నీ మనవి, మీవి, నావి అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక నాటకం ఉంది, ఆ నాటకం రాసిన ఆయన పాత్రలు కల్పించాడు. సో ఈ పాత్రల యొక్క బిహేవియర్స్ ఎవరి ఐడియా? ఆ నాటకం రాసిన ఆయన ఐడియా. అంతేగాని అందులో మనం నటిస్తున్నాం కాబట్టి మన ఐడియా కాదు. మన ఐడియానా? ఆ నాటకం ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో, ఎవరు రాశారో, ఎవరు ప్రొడ్యూస్ చేశారో ఆ వారివి. సో మన పాణి పాదములు అంటే మన చేతులు, మన కాళ్ళు. చేతులు, చేతలు, కాళ్ళు, నడకలు, ఇవన్నీ ఎవరి రచన? పరమాత్మ యొక్క రచన. చూశారండి గొప్ప విషయం చెప్తున్నారు మనకు. ఏ తత్వము యొక్క ఈ సంబంధించినవో చెందినవో ఇవి మనవా అండి? ఈ కాళ్ళు మనవి కావు. మనకి ఐదు వేళ్ళు మనం పెట్టాలనుకున్నావా? ముక్కు మనం పెట్టాలనుకున్నావా? చెవులా పెట్టాలనుకున్నావా? శబ్దం పెట్టాలనుకున్నావా? జుట్టు పెట్టాలనుకున్నావా? ఈ జుట్టులో ఒక వెంట్రుక ఏమన్నా మనం లేపామా? ఈ దేహంలో ఏ పార్ట్ మంది కాదు. అనగా ఈ దేహాన్ని అంతా డిజైన్ చేసి ఇంజనీరింగ్ చేసిన ఆయన ఎవరో ఒక తత్వం ఉండాలి. అన్ని దేహాలు, అన్ని దేహాలు చెందిన ఆయనకి ఆయనవి, అది పరమాత్మ. సర్వత పాణిపాదం తత్. జ్ఞేయం కదండి పరమాత్మ అంటే. ఇందాక జ్ఞాన మార్గంలో వెళ్తే పరమాత్మ యొక్క అన్ని కాళ్ళు చేతులు పరమాత్మ నీవి కదా అని తెలుస్తుందట. సర్వత పాణిపాదం తత్. సర్వతో అక్షి శిరో ముఖం. అక్షి కళ్ళు, శిరస్సులు, ముఖములు అన్నీ కూడా ఆ పరమాత్మవేనయ్య. సర్వత శృతిమల్లోకే. ఈ లోకంలో ఉన్న అన్ని చెవులు కూడా ఆయనవి. అన్ని చెవులతో వినేది, అన్ని కళ్ళతో చూచేది, అన్ని కాళ్ళతో నడిచేది ఆ పరమాత్మట. చూడండి మన భారతీయ తత్వశాస్త్రం ఎవరిని జీవిస్తుందో. సర్వమావృత్యా తిష్టతి. అందరిలో ఉండి హాయిగా ప్రశాంతంగా అందరిలో కూర్చుని వేం చేసి ఉన్నదట. ఆ పరమాత్మ ఎవరిలో ఉంది? మనలో ప్రతి ఒక్కరిలో ఉంది. అందరిలో వేం చేసి ఉన్నదయ్యా ఆ పరమాత్మ. కృష్ణ పరమాత్మ పరతత్వం గురించి చెప్తున్నారు. పరమాత్మ అనగా డెఫినేషన్ ఇందులోంచి సర్వత పాణిపాదం తత్, సర్వతో అక్షి శిరోముఖం, సర్వత శృతిమర్లోకే, సర్వం ఆవృత్య తిష్టది. సర్వమును ఆవరించినదై ఉన్నది, అన్ని రూపములు తానై ఉన్నది. ఇది మీ రూపం, ఇది నా రూపం అనుకుంటున్నాం. మన రూపాలు మనం డిజైన్ చేసుకోవాలా? మన మొహం మనం డిజైన్ చేసుకున్నామా? లేదు. సో అన్ని ముఖాలు తయారు చేసిన ఒక పరతత్వం ఉంది. ఆ పరతత్వానివే అన్ని దేహాలు. సర్వేంద్రియ గుణాభాసం. ఇంకా పరమాత్మ గురించి ఇంకా చెప్పుకొస్తున్నారు. అజ్ఞేయ వస్తువు పరతత్వం గురించి అంటే మనం జ్ఞానం చేత తెలుసుకునే వస్తువు. సర్వ ఇంద్రియ గుణాభాసం, సర్వ ఇంద్రియములలోనూ గుణములలోనూ ఆభాసం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందట. అంటే బ్యాటరీ లైట్ లాగా ఆ కాంతి ఉన్నబట్టి అవి పనులు చేస్తూ ఉంటాయి. ఆ చైతన్యం అన్ని ఇంద్రియములలో, అన్ని గుణములలో, అందరి గుణములలో ఆభాసం రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి తత్వం ఏదైతే ఉందో చైతన్యతత్వం, ఆ పరతత్వం, అది పరమాత్మ. సర్వేంద్రియ వివర్జితం, సర్వ ఇంద్రియములలో వేంచేసి ఉన్నది కానీ సర్వ ఇంద్రియములకు వేరై ఉన్నది, అతీతమై ఉన్నది. అంతేగాని అది ఇంద్రియబద్ధం కాదు. అసక్త సర్వభృశ్చైవా, ఆ పరతత్వం ఎటువంటిదంటే సర్వభృశ్చైవా అన్నిటినీ భరిస్తున్నది ఆ తత్వమే. మన దేహాలు మనం భరిస్తున్నామండి, ఆ రక్తం ఎక్కడెక్కడికో వెళుతోంది. దీన్ని డిజైన్ చేసినది ఎవరు? ఏదో ఒక యూనివర్సల్ పవర్ ఉండాలి, ఆ దాన్నే పరమాత్మ. ఆ పరమాత్మ అన్నిటినీ భరిస్తూ అసక్తం, దేనిని దేని పట్ల సక్తత లేదు ఆ పరమాత్మకి. అంటే ఇది ఇది నేను అట్టే పెట్టుకోవాలి అనే సక్తత లేదు, నా అది అన సర అంత నాటకం అనమాట. ఇప్పుడు కథ, ఒక ఆయన గొప్ప కథ రాశాడు, అందులో ఒక పాత్ర నా అది అనుకుంటాడా? నవలంతా ఆయనది, ప్రపంచమంతా ఆయింది అయినవాడు. నిర్గుణం గుణభోక్తృచ, సర్వగుణములు ఆస్వాదిస్తూ కూడా ఆ పరమాత్మ నిర్గుణుడు, గుణములకు సాక్షి, గుణములు తనవైన వాడు, గుణముల కన్నా ముందే ఉన్నవాడు. సో ఈయనలో ఉన్నారు, ఈయనలో ఉన్నారు, ఈయనలో ఉన్నారు, నాలో ఉన్నారు. ఏ రూపంలో ఉన్నారు? గుణములలో బద్ధులై లేరు, గుణములకు అతీతులై, గుణాతీతులై ఉన్నారు. గుణాతీ గురించి ఒక చాప్టర్ రాబోతున్న ముందు. ఇంకా బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ, ప్రతి జీవుని యొక్క బాహ్య అభ్యంతరంలో వేయించేసి ఉన్నది ఆ పరతత్వమేనయ్యా. ఇప్పుడు చూడండి, కలగంటున్నాం, కలంతా నిండి ఉన్నదెవరు? ఆ కళ చూచి ఆయనే కదా. అలాగే ఈ జగత్తంతా నిండి ఉన్నది ఆ పరమాత్మయే ఇన్ని రూపాలుగా వేయించేసి ప్రతి జీవుని యొక్క బాహ్య అభ్యంతరముల్లో వేయించేసి ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో అది పరతత్వం, అది పరమాత్మ, అది జ్ఞేయం. అచరం చరమేవచ, అన్ని కదలికలు దానివే, కానీ అది ఏమి కదలటల్లా. ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది మనందరి కదలికలు ఆ పరమాత్మవే, కానీ ఆ పరమాత్మ నిశ్చలుడై ఉన్నాడు, ఎక్కడికి కదలట్లా. హీఈస్ నాట్ గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఆకాశంలో ఈ ప్లేసు ఆ ప్లేసు ఉంటుంది, కానీ ఆకాశమే ఎందులోంచి బయలుదేరిందో ఆ పరతత్వం, ఆ మనస్వరూపం, దానికి మార్పు లేదండి. శరీరం ఇక్కడి నుంచి బందరెళుతుంది, బెదవడుతుంది, కానీ మన దీనిని ఉపయోగించే మన పరతత్వం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, కానీ అది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేది కాదు. ఈ స్థలాలు అప్లికబుల్ కావు. ఆ పరతత్వం గురించి చెప్తున్నారు. మనం అందరం ఆ పరతత్వ స్వరూపులమే. సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం దూరస్థంచ అంతికేచత, సూక్ష్మత్వాత్ అత్యంత సూక్ష్మం, అందుచేత మన బుద్ధికి కానీ మనస్సుకు కానీ తెలియబడేది కాదు. ఆ పరమాత్మ అది తెలుసుకునేదే అదే ఉన్నది. ఇంకా తెలియబడేది ఏమి? తెలియబడేది అంటే తెలుసుకోవడం. ఆ తెలుసుకునే తత్వం ఏదైతే ఉందో మనందరి దేహాల్లో అంత సూక్ష్మమై ఉంది కాబట్టి అవిజ్ఞేయం, తెలియబట్టలేదయ్యా. దూరస్థంచ అంతికేచత, ఆ పరమాత్మ ఉంది. ప్రపంచంలో అందరికన్నా దగ్గరైన వస్తువు ఏదండి? మామూలుగా కొడుకు దగ్గర అనుకుంటాం, లేకపోతే ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు మనకు దగ్గర అనుకుంటాం, లేదా పెళ్ళాన్ని దగ్గర అనుకుంటాం, లేదా ఇంకోళ్ళు ఎవరో స్నేహితుల దగ్గర అనుకుంటాం. ఇవన్నీ దగ్గర కాదండి. శరీరం దగ్గర? శరీరం కూడా దగ్గర కాదు. అన్నిటికన్నా దగ్గరైన వస్తువు